జీవితంలో ఒక్కసారైనా నైమిషారణ్యం వెళ్ళవలసిందే ఎవడైనా. ప్రహ్లాదుడితోటి చవన మహర్షి అంటాడు దేవీ భాగవతంలో, ప్రహ్లాదుడు పాతాళంలో ఉండేవాడు. ఆయన దగ్గరకు ఒకరోజున చవన మహర్షి వెళ్ళాడు. చవన మహర్షి, ఎక్కడికి వెళ్ళామంటే నేను తీర్థయాత్రలకు వెడుతూ వెడుతూ పొరపాటును కాలు జారి నీ దగ్గరకు వచ్చానన్నాడు. అంటే మీరు కూడా తీర్థయాత్రలు చెయ్యాలా, మీ అంతటి మహర్షులు కూడా అని అడిగాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఆయన అన్నాడు, భూమి మీద పుట్టాక దేవుడైనా తీర్థయాత్రలు చెయ్యకపోతే తరించడు అన్నాడు. అయితే నేను తీర్థయాత్రలు చెయ్యాలా అన్నాడు ప్రహ్లాదుడు. ఇది దేవీ భాగవతంలో 7వ స్కంధంలో ఉంటుంది. అప్పుడు చవనుడు, నువ్వైనా తీర్థయాత్ర చెయ్యకపోతే మోక్షం రాదు అన్నాడు. తీర్థయాత్రలు ఎలా మొదలు పెట్టాలన్నాడు మళ్ళీ ప్రహ్లాదుడు. అప్పుడు చెప్పాడు ఆయన, ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. మొట్టమొదట ఎవడైనా నైమిషారణ్యంతో తీర్థయాత్ర మొదలు పెట్టాలి. తీర్థయాత్ర మొదలు పెట్టాలంటే ముందు నైమిషారణ్యం అడుగు పెట్టాలి. అందుకే ప్రథమం నైమిషారణ్యం. నైమిషారణ్యం వెళ్లకుండా ఇంకా ఏ తీర్థయాత్ర చేసినా అది వ్యర్థం. నేను చెప్పలా, వ్యాసుడు ప్రహ్లాదుడు చవనుడి యొక్క సంవాదంలో దేవీ భాగవతంలో చెప్పిన మాట. కాబట్టి ఇంతకాలం మేము తీర్థయాత్రలు చేసామంటే నైమిషారణ్యం వెళ్ళలేదంటే ఈ యాత్రలు ఎన్ని చేసినా సంపూర్ణ ఫలితం రాదు. ముందు నైమిషారణ్యం అడుగు పెట్టవలసిందే. ఆ తర్వాత కాశీలో మణికర్ణికా ఘట్టం అని ఉన్నది. ఆ ఘట్టం దగ్గర చక్రతీర్థం అని ఉంటుంది, విష్ణు చక్రంతో తవ్విన స్థలం. అక్కడికి వెళ్ళాలి. ఈ రెండూ చూసిన తర్వాత ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ తీర్థయాత్రల యొక్క ఫలితములు వస్తాయి. అందువల్ల ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. ఈ రెండు అయ్యాక ఇంక భూమి మీద లెక్కలేనండి తీర్థయాత్రలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళినా నష్టం లేదు, అన్నీ ఫలితములిస్తాయి అని చెప్పాడు. అంటే అప్పుడు ప్రహ్లాదుడు కూడా తీర్థయాత్రకి వెళ్ళాడు. కాబట్టి జీవితంలో అందరూ వెళ్ళి తీరవలసిన నైమిషారణ్యానికి ఈ పుష్కరుడు గురువుగారిని ఆశ్రయించడానికి వెళ్ళాడు. అక్కడ మహానుభావులైన ఋషులు 88,000 మంది తపస్సు చేశారట, ఒకరిద్దరు కాదు ఏకంగా. కౌండిన్య అత్రి మరీచి తక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు ఉన్నారన్నారు అక్కడ. ఒక పక్కన కౌండిన్యుడు, మరో పక్కన అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి మహానుభావులైన ఋషులు ఎంతోమంది ఆశ్రమాలు కట్టుకుని మహాకఠోర దీక్షతో తపస్సు చేస్తున్నారు అక్కడ. అందులో ఎవరి దగ్గరకి వెళ్ళి మంత్రోపదేశం పొందుదామా అనుకున్నాడు ఈయన. ఈయనకి అదృష్టవశాత్తో దురదృష్టవశాత్తో ఆయనకి ఒక గురువు కనపడ్డాడు. ఆయన చాలా అందంగా ఉన్నాడు, తెల్లని రంగుతో ఉన్నాడు, ఎర్రని జటాజోటాలు ధరించి ఉన్నాడు. ఆయన చూడగానే ఇతనికి ఆశ్చర్యం కలిగింది. దగ్గరకు వెళ్ళాడు. అయ్యా తమ పేరు ఏమిటండి అన్నాడు. నీ పేరేనాయనా, నీ పేరు పుష్కరుడే, నా పేరు పుష్కరుడే అన్నాడు ఆయన. వీడికి మతిపోయింది ఇప్పుడు. ఏమండి, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నా పేరేమిటో ఇంతవరకు ఇక్కడ ఎవరికీ చెప్పలేదు. నన్ను చూడగానే నీ పేరు నా పేరు ఒకటే అని ఎలా కనిపెట్టారండి అంటే చిరునవ్వు నవ్వి, నాయన అదే తపస్సు యొక్క మహిమ అన్నాడు ఆయన. వెంటనే వీడి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా మీరు పుష్కరుడే, నేను పుష్కరుడే, గురువుగారి పేరు శిష్యుడుకుంటే అంత న్యాయం కాదు గనక నా పేరు మార్చండి అన్నాడు. అయితే నిన్ను తాత్కాలికంగా ధ్వజదత్తుడు అని పిలుస్తాను ఈరోజు నుంచి అన్నాడు ఆ ఋషి. అయ్యా నన్ను ధ్వజదత్తుడు అన్నారు, మీరు పుష్కరుడిగా ఉండండి, నా కష్టం ఏమిటో మీకు చెప్పుకోనా అన్నాడు ఆయన. ఆయన చిరునవ్వు నవ్వి, నీ కష్టం సంగతి నువ్వు చెప్పక్కర్లేదు, నీకు 16 పిల్లలు, ఒక భార్య, సంతానాన్ని పోషించలేక సంపద లేక గజగజలాడిపోతున్నావని నాకు తెలుసు. అందులో నుంచి బయటపడడానికి ఒక గురువును ఆశ్రయించి మంత్రానుష్ఠానం చేద్దామని ఇంత దూరం వచ్చావు, అవునా అన్నాడు. ఇంకేముంది, ఇతడికి ఆశ్చర్యం కలిగి ఆనందం కలిగి, మీరు మహాత్ములు దివ్య దృష్టితో కనిపెట్టారు, నన్ను ఈ దారిద్ర్యం నుంచి బయట పారవేయండి, ఏదైనా అనుష్ఠానం చేసుకోవడానికి ఒక మంచి మంత్రం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన, నువ్వు నిజంగా శ్రద్ధగా అడుగుతున్నావా, ఏదో గురువుగారు దొరికారు కాబట్టి అడుగుతున్నావా అన్నాడు. ఇది కొంచెం కనిపెట్టవలసిన మాట. సాధారణంగా పలానా ఆయన ఏదైనా సమాధానం చెబుతారట అనగానే ప్రతివాడికి ఒక ఉబుసు కోసం అడగడం అన్నమాట, కాలక్షేపానికి. నిజంగా మనకి భక్తి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి, కానీ వీడు దొరికాడుగా, కుర్చీలో కూర్చున్నాడు కనుక ఏదో పలకరిద్దామని. ఏమండి మా ఆవిడ ఉందండి, ఆవిడ నా మాట వింటలేదండి, ఆవిడ నా మాట వినడానికి ఏదైనా మంత్రం ఉండని అడుగుతారే కొంతమంది. వీళ్ళు కబుర్ల కోసం కాలక్షేపం కోసం ఏదో దొరికాడు కాబట్టి అడుగుతారు. అడిగే శిష్యులందరూ శ్రద్ధాపరులు అనుకోకండి. వీళ్ళందరికీ శ్రద్ధ ఎక్కువగా ఉన్నట్టయితే ఎప్పుడో వీళ్ళ అనుష్ఠానం ఫలించి వారు అనుకున్న కోరికలు తీర్చుకోగలిగేవారు. గురువులు మహాత్ములు వాళ్ళు దొరికినప్పుడు అత్యంత శ్రద్ధతో ఏకాంతంగా పాదాలకు నమస్కరించి అడగవలసినప్పుడు అడగాలి. ఏ ఉపన్యాసంలో దొరికాడు కదానని, మా అమ్మాయికి అన్నం తినడం లేదు దానికి ఏదైనా మంత్రం ఇవ్వండి, లేదా నా కొడుకు ఉద్యోగానికి మంత్రం ఇవ్వండి అని ఇలా ఎక్కడ పడితే అక్కడ అడగడం ఉందే, అది కూడా ఒక అసభ్యత అంటారు. పాపం గురువులు అంటారా, వాళ్ళు సాత్వికత కాబట్టి ఆ మాట చెప్పలేకపోవచ్చు, కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న కథ ఆ విషయం చెప్పింది మనకి. ఎక్కడ పడితే అక్కడ మంత్రాల విషయం అడగకూడదు. దేశ కాల పాత్ర ఔచిత్యములని నాలుగు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే గురువుని ఎక్కడ అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎంత శ్రద్ధతో అడగాలి, ఎంత వినయంతో పట్టుకుని అడగాలి, అప్పుడు గురువు చెప్పేటటువంటి మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకోవాలట. అనుష్ఠానంలో ఉన్నప్పుడు లేదా మన గృహానికి పిలిచి పాదాలు కడిగి భక్తితో శ్రద్ధతో గురోరన్యన్న విద్యతే గురువు కంటే గొప్ప దేవుడు లేడంటూ గురువుని దైవం కింద భావించి పట్టుకొని ఆయన ద్వారా అప్పుడు మనం సలహా సేకరిస్తే, మంత్రము సేకరిస్తే, అప్పుడు ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఎక్కడ పడితే అక్కడ బస్సులోనో రైల్లోనో కనపడినప్పుడు, హాయ్ గురువు నీ ధర్మ సందేహాలు వింటున్నావు, నాకు ఉద్యోగానికి మంత్రమి అని రైల్లో అడుగుతావా? అడిగితే ఆయన చెప్పగలడా? చెబితే మాత్రం అది భరిస్తుందా? కాబట్టి ఒక నియమం ఉన్నది పుష్కరుడు. అందుకే ఈ ధ్వజదత్తుణ్ణి, నాయన నీవు నా పేరు మార్చు అన్నావు కాబట్టి నీకు ధ్వజదత్తుడు అని పేరు పెట్టాను. నువ్వు మంత్రం అడుగుతున్నావు, ఇది శ్రద్ధగా చేద్దామని అడుగుతున్నావా, లేక ఏదో గురువు దొరికాడు కదా అని అడుగుతున్నావా? అంటే లేదండి, నేను చాలా కష్టాల్లో ఉన్నానండి, మీరు ఏం చెప్పినా నియమంతో శ్రద్ధతో చేస్తానండి, భక్తితో అడుగుతున్నాను తప్ప దుర్భక్తితో అడగటం లేదు అన్నాడు. పాప వాడి కష్టం అటువంటిది. మనిషికి బాగా కష్టం వచ్చినప్పుడు గురువుల మీద భక్తి పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఆ కష్టం పోయి సుఖం వస్తే అప్పుడు గురువు లేదు దేవుడు లేడు నా అంత గొప్పవాడు లేడంటాడు వీడనమాట. మీరు ఎక్కడన్నా చూడండి, బాగా సావు దెబ్బలు తిన్నప్పుడు, దారిద్ర్యం వచ్చినప్పుడు, కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, ప్రమాదాలు ఎక్కువైపోయినప్పుడు పరమాత్ముడిని గురువుని పట్టుకుంటాం. అన్నీ పోయి మళ్ళీ సుఖాలు వస్తే, అబ్బే ఇదంతా నా స్వయం కృషి అండి, నా స్వయం కృషితో ఇంత గొప్పవాడిని అయ్యానండి అంటాడు వీడు. రేపొద్దున కష్టం వచ్చినప్పుడు నా స్వయం కృషితో కష్టం తెచ్చుకున్నాను అండు వీడు. అందుకని ఏనాడో మహానుభావుడు కబీర్ దాస్ ఒక మాట చెప్పాడు, గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగో పాయ్ బలిహారి గురు ఆప్పునే గోవింద్ దియో బతాయ్ దుఃఖమే సుమిరను సభకరై సుఖమే కియా నకోయ్ జో సుఖమే సుమిరను కరై తో దుఃఖ కాహే హోయ్. ఈ రెండు రెండు గొప్ప దోహాలు. దుఃఖం రాగానే ప్రతి వ్యక్తికి భగవంతుడు గుర్తుకొచ్చి ఈ కష్టంలోంచి బయటపడితే నీకు ఒక కొబ్బరికాయ కొడతాను అని మొక్కుకుంటాడు. అదే సుఖం వస్తే కియా నకో, ఎవడు జపం చేయడు అంత బాగా శ్రద్ధగా చేయలేడు. వారి వెర్రివాడా, దుఃఖంలో ఉన్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు భగవద్ధ్యానం చేసి సుఖం వచ్చినప్పుడు మర్చిపోవడం కాదురా, సుఖంలో ఉన్నప్పుడే నిరంతరం భగవన్నామస్మరణం చేస్తే అసలు నీకు దుఃఖం రాదు, వచ్చిన దుఃఖంలోంచి బయటపడే మార్గం తెలుస్తుంది. అప్పుడు కూడా ముందు గురువుని పట్టుకుని తర్వాత గోవిందుడిని పట్టుకున్నాడు. గురువు గోవిందుడు ఎదురుగుండా ఒకేసారి నిలబడ్డారు. గురు గోవింద్ దోవుఖడే, నా ఎదురుగుండా ఒకవేపు గురువు మరోవేపు గోవిందుడు నిలబడ్డారు. ఈ ఇద్దరిలో ఎవరి పాదాలకు ముందు నమస్కారం చెయ్యాలి అని అనుమానం వచ్చింది టైంకి. ఒక్క క్షణం ఆగి గోవిందుడిని వదిలిపెట్టి గురువుకే నమస్కరించాడు. ఎందువల్ల? అసలు నాకు గోవిందుడు అనేవాడు ఉన్నాడని ఎలా తెలుసు? గురువు ఉండబట్టి తెలిసింది. గురువే లేకపోతే గోవింద నామస్మరణం నాకు ఎవరు చెబుతారు? ఈ గురువే లేకపోతే గోవిందుడి ఇలా జపం చెయ్యి, ఇలా భజించు, కృష్ణాయ నమః అని కానీ, గోవిందాయ నమః అని కానీ, ఓం నమో నారాయణాయ అని కానీ, ఓం నమశివాయ అని కానీ, ఈ మంత్ర విధానం, ఈ అక్షరాలు, భగవత్ స్వరూప వర్ణన, ఇది ఎవరు చేయగలరు? ఒక గురువు చెప్పాడు, చెప్పాడు కాబట్టి నాకు అర్థమైంది. ఆ గురువే లేకపోతే గోవిందుడు అనేవాడు ఉన్నాడని నాకు తెలియదు కనుక గోవిందుడి గురించి నాకు అందించిన గురువు పాదాలకి ముందు నమస్కరిస్తున్నాను అని ముందు గురువుకి నమస్కరించాడు, ఆ తర్వాత గోవిందుడికి నమస్కరించాడు. ఎప్పుడైనా పూర్వకాలంలో మహాత్ములు చెప్పిన ఈ మాటలన్నీ మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కష్టాలలో ఉన్నాను నేను, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను, మీరు నాకు ఏదైనా ఒక మంచి మంత్రం ఇవ్వండి, అనుష్ఠానం చేస్తానన్నాడు. వెంటనే ఈయన మంత్రాలలో సులభముగా ఐశ్వర్యమిచ్చే ఒక గొప్ప మంత్రం ఉంది, హనుమన్ మంత్రం. అది చాలా అత్యద్భుతమైన ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే హనుమద్వాదశాక్షరి మంత్రం. ఈ మంత్రం నువ్వు తీవ్ర కష్టాలలో ఉన్నావు గనక నీకు ఇస్తున్నాను, దీనిని ఎంత ఎక్కువ శ్రద్ధతో చేస్తే అంత తొందరగా ఫలిస్తుంది. ఈ మంత్రానుష్ఠానాన్ని ఒక 40 రోజుల పాటు నైమిషారణ్యంలో ఏదైనా ఓ మంచి చెట్టు కింద కూర్చుని చేసుకో అన్నాడు గురువుగారు. వీడు వెంటనే అలాగేనన్నాడు, గోమతిలో స్నానం చేసి ఓ చెట్టు కింద కూర్చుని ఓం హరిమర్కటమర్కటాయ నమః అని జపం మొదలెట్టాడు. వీడికి మళ్ళీ మధ్య మధ్యలో ఒక అనుమానం వచ్చేది, అసలు ఈ మంత్రాలనేవి ఉన్నాయా, వీటిని జపం చేస్తే ఫలితం వస్తుందా, 12 అక్షరముల మంత్రాన్ని జపం చేసినంత మాత్రం చేతనే దారిద్ర్యం తొలగుతుందా, అనవసరంగా ఏదైనా ఉద్యోగం చేసుకోవడం మానేసి జపంలోకి వచ్చానా అని అనుమానం వచ్చేది. మళ్ళీ అంతలోనే చిచ్చిచ్చి ఇలాంటి ఆలోచన వస్తుందంటే లెంపలేసుకుని మళ్ళీ ఓం హరిమర్కట మర్కట ఆయన మహానివాడు. 40 రోజులు గడిచింది, ఏమీ మంత్రం ప్రభావం చూపించలేదు. మళ్ళీ 40 చేశాడు, మంత్ర ప్రభావం లేదు. ఇంకో 40 చేశాడు, ఏమీ మంత్ర ప్రభావం కనపడలేదు. ఒకరోజున విసిగిపోయాడు. ఒక మండల దీక్ష చాలన్నాడు ఈ గురువు. 3 మండలముల కాలం గడిచింది, అయినా ఎక్కడా హనుమ దర్శనం లేదు, శుభం లేదు, సంపదలు లేవు, దారిద్ర్యం తొలగే సూచన కూడా కనపడడం లేదు. అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను. మంత్రము గొప్పదే అయి ఉండొచ్చుగాక, కానీ ఈ దౌర్భాగ్యపు గురువు సరైన వాడు అయి ఉండడేమో. గురువుల్లో కూడా మోసగాళ్ళు ఉంటారట, వీడు దౌర్భాగ్యుడు మోసగాడు దొరుకుంటాడు, లేదా అసలు ఈ మంత్రమే తప్పేమో అని ఇటు గురువుని ఇటు మంత్రాన్ని తిట్టుకుంటే నా బతుకు ఇలా పాడైపోయింది అని కొంత నిర్వేదం పొందాడు. మళ్ళీ ఏమని అనుమానం వచ్చేది, పొరపాటున మంత్రాన్ని గురువుని తిడుతున్నానేమో అని వదిలేవాడు కాదు, అలాగని నమ్మకము లేదు. ఇలా ఉండగా ఒకరోజు ఒక తమాషా జరిగింది. అసలు సద్గురు మహిమ అనే పేరుతో పరాశరుడు మనకు అందించిన ఒక గొప్ప కథ ఇదన్నమాట. వేదవ్యాసుని తండ్రి పరాశరుడు రాసిన అపూర్వ కథ ఇది. ఒకరోజు సూర్యోదయ సమయంలో వీడు ఆశ్రమం ముందు కూర్చుని గురువుని మధ్యలో తిట్టుకుంటూ ఏదో చేసి చేయక మంత్రానుష్ఠానం చేస్తూ ఉండగా ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి చర్మం నుంచి రసి కారిపోతూ ఉండగా ఒక రోగిష్టివాడు వచ్చాడు. అది మామూలు కుష్ట కాదు, శ్వేత కుష్ఠరోగం. కుష్ఠరోగం పరాకాష్ఠకు వెళితే వేళ్ళు కూడా ఊడిపోతాయి. ఆ మొండి వేళ్లల్లోంచి రసి కారుతోంది, మచ్చలు బాగా ఉన్నాయి, ముక్కు తప్పడైపోయింది, చెవులు ఇలా లోపలికి పోయాయి. అదేమిటో కానీ ముక్కు తప్పడైపోతుంది వాళ్ళకి, కుష్ఠరోగులకి. కాళ్ళు చేతులు కుంచుకుపోయాయి, రసి కారుతోంది పుళ్ళలోంచి. ఈగలు దోమలు జుమ్ జుమ్ అంటూ ఆ పుళ్ళ మీద వాలుతున్నాయి. వాడిని చూడగానే అసహ్యం కూడా కలిగింది ఈ ధ్వజదత్తుడికి. వాడు యగాదిగా చూశాడు. ఆ వచ్చిన వాడు 2 చేతులు ఇలా మొండి చేతులతో జోడించి దండం పెట్టి, కిరాతోహం గాలవోహం, నన్ను గాలవుడు అంటారు, నేను ఒక బోయవాణ్ణి, ఏ జన్మలో ఎవరికి అపచారం చేశానో, ఏ మహాపాపం చేశానో, నా ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి కుష్ఠరోగం వచ్చింది, 10 సంవత్సరాల నుంచి ఈ రోగం నన్ను పట్టి పీడించి ఇప్పుడు పరాకాష్ఠకు వచ్చింది, చచ్చిపోతున్నాను, పుళ్ళు ఎక్కువైపోయాయి, ఆత్మహత్య చేసుకుందామంటే అది మహాపాపమని మా వాళ్ళు అంటున్నారు, చావలేక బతకలేక బతుకుతున్నాను, ఈ నైమిషారణ్యంలో కొంతమంది ఋషులు ఉన్నారని, వాళ్ళ దగ్గరకు వెడితే ఈ రోగాన్ని తొలగిస్తారని నాకెవడో చెప్పాడు, అందుకని ఆశతో ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఎవరైనా మంచి గురువు ఉంటే చెప్పండి, ఈ రోగం తగ్గించుకుంటాను అన్నాడు వాడు. వెంటనే ఈ ధ్వజదత్తుడు పక్కపక్కనవి, నేనే ఒక పిచ్చాడిని, నాకు నువ్వు మళ్ళీ కొత్త పిచ్చివాడివి తగిలినట్టున్నావు, ఎవడో ఒక దౌర్భాగ్యుడి మాట నమ్మి నేను ఈ నైమిషారణ్యం వచ్చాను. తీరా వచ్చాక ఇక్కడ నాకు ఒక దౌర్భాగ్యపు గురువు తగిలాడు. వాణ్ణి పట్టుకున్నాను, ఓ మంత్రం ఇచ్చాడు. అది మంత్రం కాదు, ఉట్టి హొళక్కి. ఆ మంత్రం చెప్పడం వల్ల నాకు ఏ ఫలితం రాలేదు. అసలు నన్ను అడిగితే మంత్రం నాస్తి మనుర్నాస్తి నాస్తి నాస్తి ఇతి మే గురుః, నా దృష్టిలో మంత్రం లేదు, గురువు లేదు, అసలు ఏమీ లేదు, అంత మోసం. వీడు కొంచెం పక్కా కమ్యూనిస్ట్ అయిపోయాడు. ప్రయోజనం లేదు కదా, అందుకని ఈ సృష్టిలో ఇవన్నీ దండగ మోసం. ఎవణ్ణి నమ్మకు, ఎవడి కర్మ వాడు అనుభవించవలసిందే అనగా, లేదండి మీరు అలా చెప్పినా సరే నాకు ఇంకా గురువుల మీద మంత్రాల మీద నమ్మకం ఉందండి, ధర్మం ధర్మమే, శాస్త్రం శాస్త్రమే, కర్మగాలి మీ బతుకు అలా అయ్యిందని నన్ను మీతో ఎందుకు పోల్చుకుంటారు, కాస్త దయతో మంచి అండి చూపించండి అన్నాడు మళ్ళీ. ఇంకా నీకు నమ్మకం ఉన్నట్టయితే ఇక్కడున్న ఎవడో ఒకడిని పట్టుకో, ఆ మూల మర్రి చెట్టు దగ్గర ఒక చిన్న ఆశ్రమం ఉంది, అందులో పుష్కరుడని ఒకడున్నాడు. అసలు ఒకప్పుడు వాడి పేరు నా పేరు ఒకటే, నా పేరు మార్చింది వాడే, వాడు పేరు మార్చడమే కాదు నన్ను ఏమార్చాడు. ఆ పుష్కరుడనే ఒక యోగి, కపట యోగి, అతని దగ్గరకి తప్ప ఇంకెక్కడికైనా వెళ్ళు, వాడి దగ్గరికి వెళ్ళావో నువ్వు పాడైపోతావు అన్నాడు. అసలు సృష్టి రహస్యం ఒకటి ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దంటే అక్కడికే వెళతాం. వీడు వెంటనే అటే చూశాడు. ఆయన ముఖంలో ఏదో దివ్య తేజస్సు అతను ఆకర్షించింది. ఏదో కానీ మీరు వద్దంటున్నారు కానండి, ఆయన చూస్తే నాకేదో ఆకర్షణగా ఉందండి అన్నాడు. నీ కర్మ పో అన్నాడు వీడు. అక్కడికే వెళ్ళాడు ఈయన. పుష్కరుడి కాళ్ళకి నమస్కరించి దూరం నుంచే, మళ్ళీ ఈ పుళ్ళతో ముట్టుకుంటే అసహ్యం కనుక, మహాత్మా నేను బోయేవాణ్ణండి, రోగంతో బాధపడుతున్నానంటే నాకు తెలిసిన ఆయన నీ పేరు గాలవుడు కదా అన్నాడు ఆయన. అవునండి. ఈ రోగం పోయేందుకు ఏదైనా మార్గం చెప్పండి అంటే, ఒక్క క్షణం ఇక్కడే ఉండి నేను లోపలికి వెళ్ళొస్తానని ఇతడు గుడిసి లోపలికి వెళ్ళాడు. ఈ పుష్కరుడికి ఒక అనుమానం ఏమిటంటే, వచ్చిన వాడు పచ్చి మాంసం తినే బోయేవాడు, వాడు మంత్రం ఇమ్మంటున్నాడు, రోగం తగ్గించడానికి ఏదన్నా ఒక మార్గం చూపించమంటున్నాడు. పచ్చి మాంసం కోసుకు తినే బోయేవాడికి మంత్రం ఇవ్వవచ్చా ఇవ్వకూడదా, అందుకని లోపలికి వెళ్ళి ఆంజనేయుడిని ప్రార్థించాడు. వెంటనే హనుమంతుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఉన్నది ఉన్నట్టుగా నేను పరాశర సంహితులో కథ చెబుతున్నమాట. వెంటనే హనుమంతుడు ప్రత్యక్షం అవగానే, మహాత్మా ఓ బోయేవాడు వచ్చాడండి, వాడికి మంత్రం ఇవ్వనా అంటే, భక్తి కలిగిన వాడి ఎవరికైనా మంత్రం ఇవ్వచ్చు, గురువులకి వీడు వాడు అనే భేదభావం లేదు, వాడికి కులం లేదు, మతం లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు, నేను ఈ మంత్రాన్ని శ్రద్ధతో గురుభక్తితో చేస్తానని మాట ఇచ్చిన వాడు ఎవడైనా వాడు శిష్యుడే, అసలు నన్ను అడిగితే వాడే నిజమైన భక్తుడు, వాడికి ఇచ్చుకో అన్నాడు స్వయంగా హనుమంతుడు. వెంటనే ఇతడికి ధైర్యం కలిగింది. పరమాత్ముడు చెప్పాడు కదా ఆ క్షణమే, నాయన నీకు మంచి మంత్రం ఇస్తున్నానని. అతనికి కూడా ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రం గోమతి నదిలో స్నానం చేసి, శుచిగా స్నానం చేసి, స్నానానంతరం జపించు, నీకు మంచి ఫలితం కలుగుతుందన్నాడు గురువు. అప్పుడు ఇతను ఏమన్నాడో తెలిసినా, నాకు గోమతి నది అక్కర్లేదు, మా గురువుగారి కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లే నాకు గోమతి నది జలం అని గురువుగారి కాళ్ళ మీద కమండలంతో నీళ్లు పోసి, ఆ పాద ప్రక్షాళన చేయగా వచ్చిన నీళ్లు నెత్తి మీద తొలుకుని ఇదే స్నానం అన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇంత పూర్వం వచ్చినవాడు పండితుడు, స్నానం చేసి జపం చేయంటే గోమతిలోకి వెళ్ళి స్నానం చేశాడు. వీడు బోయేవాడు, వీడికి ఏమీ తెలియదు అనుకున్నాడు ఈయన. వీడేమో గోమతిలో స్నానం చేసి మంత్రానుష్ఠానం చేయమంటే, నాకు వేరే గంగే ఉంది, గోమతి ఏముంది, నీ పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లే గోమతి అంటే గురువు పాద జలం అంత గొప్పదనమాట. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. మహాత్ముడు ఆదిశంకరాచార్యుడు ఎప్పుడో చెప్పాడు భజగోవిందంలో, గురు చరణ అంబుజ నిర్భర భక్త. నిర్భరమైన భక్తి అంటే కఠినమైన భక్తి. మా గురువు గొప్పవాడు, మా గురువు కంటే గొప్పవాడు మరొకడు లేడు, గురువు అంటే అమ్మవారు, గురువు అంటేనే విష్ణువు, గురువు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు పరబ్రహ్మ అని సంపూర్ణమైన భక్తి ఉండాలి. గురువు మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన వాణ్ణి నిర్భర భక్తుడు అంటారన్నమాట. ఇంకా గురువు మీద అంత నమ్మకం ఉండాలి. అంత నమ్మకం ఎవడికి గురు పాదముల మీద ఉంటుందో అటువంటి వాడు సంసారం నుంచి అచిరాత్భవముక్త, తొందరగా విముక్తి పొందుతాడు. అటువంటి వాడికి ఈ సంసార బంధములు పట్టుకోవు. చాలా శీఘ్రకాలంలో సంసార బంధాల నుంచి, కష్టాల నుంచి విముక్తి పొందుతాడు. ఈతడికి అంత నమ్మకం ఉన్నది. అందుకే గురువుగారు స్నానం చేసిన నదిలో అంటే కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన తల్లుకొని ఇదే నాకు స్నానం అన్నాడు. గురువు ఆశ్చర్యపోయి ఇక జపం చేసుకో అన్నట్ట. మూడే మూడు రోజుల పాటు చెట్టు కింద కూర్చుని ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు ఈయన. మూడవ రోజు సాయం సంధ్యా సమయానికి హనుమంతుడు ఒంటి మీద ప్రత్యక్షమై సువర్చలా సహితంగా, రే నాయన, నీ పూర్వజన్మలో తెలియక ఒకప్పుడు ఒక వేదాధ్యయనం చేస్తున్న బ్రాహ్మడి మీద ఎంగిలి నోటితోటి ఉమ్మేసి వెళ్ళావు. మహాత్ములు ఎవరైనా వేదం చదువుకుంటుంటే అక్కడ ఉమ్మేయకూడదు, పైగా నువ్వు వేసిన ఉమ్మేళ్ళు ఆయన మీద కూడా పడింది. ఆయనకి తెలియదు, తెలియక వేదాధ్యయనం చేశాడు. ఎవరైనా వేద పండితులు ఉన్న చోట, అందుకే దగ్గడాలు లేక ఉమ్మేయడాలు చేయకూడదు, ఎక్కడైనా పండితులు ఉన్న చోట కొంచెం పక్కకెళ్ళి ఉమ్మాలట, దూరంగా వెళ్ళి మన ఎంగిలి వాళ్ళ మీద పెడితే ఆ పాపం వల్ల వచ్చే జన్మలో కుష్ఠరోగం వస్తుంది. ఇలా కొన్ని కొన్ని పాపముల వల్ల రోగాలు వస్తాయి. నీ పూర్వజన్మలో నువ్వు చేసిన ఆ పాపం తొలగిపోతుంది. ఈ క్షణమే నీ గురుభక్తి వల్ల నీకు ఈ రోగం అంతా తుప్పొదిలినట్టుగా వదిలించేస్తున్నానని చేత్తో నిమిరాడు. ఆ క్షణమే వాడి చర్మం అంతా రాలిపోయి కొత్త చర్మం వచ్చి అపూర్వ సౌందర్యంతో కొత్త రూపం ధరించాడు. మంచి నవయౌవనంలో రోగం లేని క్రితం ఎలా ఉన్నాడో అంతకంటే ఇంకా అందంగా ఉన్నట్ట. మెరిసిపోయాడు, రోగం పోయింది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ బాధతే, పూర్వజన్మలో చేసిన పాపము ఈ జన్మలో మనకి రోగం రూపంతో పట్టి పీడిస్తుంది. ఆ రోగం గురుభక్తి వల్ల, గురుభక్తితో మంత్రాన్ని జపం చేయటం వల్ల తొలగిపోయింది, ఇక నీకు రోగం రాదు అని హనుమంతుడు మాయమైపోయాడు. ఇప్పుడు ఈ గాలవుడనే బోయవాడు ఆనందం పట్టలేక గురువుగారి కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్లతో కడిగి, అసలు ఈ జీవితంలో మళ్ళీ ఈ రోగం పోతుందా, నేను కొత్త రూపం ధరించగలనా అని ఏడ్చేవాణ్ణి. మీరిచ్చిన మంత్ర ప్రభావంతో నా జీవితమే మారింది, నాకు మంత్రము సమస్తము మీరే అని కాళ్ళు గట్టిగా పట్టుకుని, మిమ్మల్ని వదలని ఇక్కడే ఉండిపోయి మీకు సేవ చేసుకుంటానన్నాడు. నాయనా, నీకు భార్య ఉంది, పిల్లలున్నారు, కొన్ని ధర్మాలుంటాయి, నీ గృహస్థాశ్రమాన్ని నువ్వు నిర్వహించుకో, నువ్వు నా కోసం ఆగద్దు. అసలు గురు సేవ చేయటం అంటే అక్కడే ఉండక్కర్లా, గురువుగారికి ఏది ఇష్టమో ఆయన ఎలా చెప్పారో అలా చేసుకుంటే చాలు, నేను చెప్పినట్టుగా నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఆయన. ఇంకా గురువుగారి కాళ్ళు విడిచిపెట్టలేక ఆయనకి నమస్కరించి వీడు బయలుదేరాడు. కొంచెం చీకటి పడుతోంది అప్పుడే. ఈ చీకటి సమయంలో దూరంగా ఉన్న ధ్వజదత్తుడు కనబడ్డాడు. ఈ దౌర్భాగ్యుడు మా గురువుగారిని తిట్టాడు ఇంత పూర్వం, కాబట్టి వీడి మొహం చూడడం పాపం, మన గురువుని ఎవరైనా నిందిస్తే వాడి ముఖం చూడకూడదని శాస్త్రం, అందుకని పక్క నుంచి వెళ్ళిపోదామని చెట్టు పక్క నుంచి తప్పుకుని వెళ్ళబోయాడు ఈయన. కానీ వాడు చూసేశాడు. చూసి, ఏమయ్యో ఇలా రా అన్నాడు. ఓరి దౌర్భాగ్యుడా, నీ కంట పడ్డాను రా బాబు అని దగ్గరకు వచ్చాడు ఇతడు. నువ్వు గాలవుడివి కదా, మూడు రోజుల క్రితం కుష్ఠరోగంతో వచ్చిన బోయవాడివి నువ్వే కదా అన్నాడు. అవునండి అన్నాడు ఇతడు. మరి నీ రోగం ఎలా పోయింది? నా అదృష్టం, ఆ దూరంగా కనపడిన పుష్కరుడు అనే ఒక యోగి ఉన్నాడు, మహాత్ముడు ఆయన, నాకు మంచి మంత్రం ఇచ్చాడు. ఆ మహాత్ముడు ఇచ్చిన మంత్ర జపం వల్ల హనుమంతుడు నాకు ఈ రోగం తొలగించాడు. నా పూర్వజన్మ సుకృతం వల్ల అటువంటి గురువు దొరికాడు. గురువుగారి అనుగ్రహం ఉంటే ఏ రోగమైనా పోతుంది, భవరోగాలే పోతాయి, ఈ శరీర రోగాలు పోవడం ఒక రోగమా అన్నాడు ఆయన. వెంటనే ఇతడు ఆశ్చర్యపోయి పళ్ళు పటపట కొరికి, నువ్వు పో అని వాడిని పంపేసి వెంటనే గురువుగారి దగ్గరకు వచ్చాడు. ఆయన సాయం సంధ్యా సమయంలో సంధ్యావందనానికి సిద్ధపడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆగోయ్ దొంగ గురువా అన్నాడు. గురువుగారికి సద్గురువు, మహాగురువు ఇలాంటి బిరుదులు చాలామంది ఇచ్చారు, కానీ దొంగ గురువు అనే బిరుదు ఇంతవరకు ఈయనకి ఎవరు ఇవ్వలేదు. అందుకని ఈయన తెల్లబోయి, మంచి బిరుదు ఇచ్చావురా, ఏమి నాయన అంత ప్రత్యేకంగా దొంగ గురువు అని పిలిచావంటే పిలవకేం చేయమంటావు, నువ్వు నీచుడివి క్షుద్రుడివి, కాకపోతే నిన్నగాక మొన్నొచ్చిన బోయవాడికి కుష్ఠరోగికి మంచి మంత్రం ఇచ్చి ఎప్పుడో వచ్చిన నాకేమో పనికి మాలిన మంత్రం ఇస్తావా, పైగా పండితుండి నేనన్నాడు. అనగానే ఇతడు చిరునవ్వు నవ్వి, అదే నీ అనుమానం నాయన, నీకేం మంత్రం ఇచ్చాను, ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రం ఇచ్చారండి అన్నాడు వాడు ఆ ధ్వజదత్తుడు. అప్పుడు ఈ పుష్కరుడనే యోగి మళ్ళీ ఏమన్నాడు తెలుసా, నీకే మంత్రం ఇచ్చానో అదే హనుమద్వాదశాక్షరి మంత్రాన్ని ఆబోయేవాడికి ఇచ్చాను, నీకు అతడికి వేరు వేరు మంత్రాలు ఇవ్వలేదు, నీకు ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రమే, అతడికి ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రమే ఇచ్చానన్నాడు. ఇప్పుడు వీడి తెల్లబోయి, మరి అదే మంత్రం నాకు ఇస్తే 340 రోజులు పైగా నేను జపం చేసినా నాకే ఫలితం లేదు, వాడికి ఎందుకండి, మంత్రం వల్ల రోగం తొలగింది, హనుమత్ సాక్షాత్కారం కలిగింది అన్నాడు. అప్పుడు అతడు చిరునవ్వు నవ్వి, నీకు మంత్రం మీద నమ్మకం ఉంది కానీ గురువుగారి మీద భక్తి లేదు, సంపూర్ణ గురుభక్తి లేనివాడు ఏ కవచం కానీ ఏ మంత్రం కానీ ఏ యోగం కానీ సేకరించినా అది వాడికి పట్టివ్వదు. ఒకసారి గురువుని యాచించి మంత్రం అడిగితే ఇక ఆ మంత్రం ఎలా ఉంటే అలాగ గురువుగారు చెప్పిన రీతిలో గురుభక్తితో గురువు సమస్తం అనుకుని అతన్ని అనుమానించకుండా అతడు ఏమి చెప్పినా చేయడానికి సిద్ధపడితేనే ఆ మంత్రాన్ని సేకరించాలి. అలా సేకరించాక ఆ భక్తితో యావజ్జీవితం ఉండాలి. మళ్ళీ రేపు పొద్దున ఇంకో రోజున మారిపోకూడదు. ఒకసారి నువ్వు గురువుని ఆశ్రయించావు, ఆశ్రయించాక యావజ్జీవితం అదే భక్తితో ఉంటే ఈ జన్మతోటే నీకు భవబంధాలు తొలగి మోక్షం వస్తుంది. కానీ నీవో మంత్రాన్ని నమ్మినా గురువుగారు సరైన వాడు కాదేమో, మంచి మంత్రం ఇవ్వలేదేమో అని సగం నమ్మి నమ్మక అనుష్ఠానం చేసావు. నీకున్న గురు సందేహం వల్ల, గురువు మీద సంపూర్ణ భక్తి లేకపోవటం వల్ల ఈ కష్టం వచ్చింది, హనుమత్ సాక్షాత్కారం కాలేదు.